भगवते वासुदेवाय
ॐ
नमो भगवते वासुदेवाय
ॐ
नमो भगवते वासुदेवाय ఇది మధ్య లీలలో 22వ అధ్యాయం. ఈ అధ్యాయం పేరు భక్తి యోగం, భక్తి యోగ పద్ధతి. ఇప్పుడు మనం భాగవతం చదువుతున్నది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది కూడా అదే భక్తి యోగం. అయి దీంట్లో కూడా చాలా అద్భుతమైన శ్లోకాలు ఉన్నాయి. ఇక్కడ మహాప్రభు శ్రీల సనాతన గోస్వామికి వివరించింది అనుకుంటా, స్వాంశ విష్ణుతత్వాలుగా తెలియబడగా విభిన్నాంశ జీవతత్వాలుగా తెలియబడతాయి. జీవులు రెండు తరగతులుగా విభజించబడ్డారు. ఒకటి చెప్తారా, రెండు తరగతులు బద్ధ నిత్య బద్ధులు, ఒకటి నిత్యముక్త. అంటే నిత్యముక్త ఎవరు చెప్తారు? నిత్యముక్త కృష్ణ క్షణం కూడా మర్చిపోరు వాళ్ళు. ఈ శరీరంలోనే కాదు, వైకుంఠంలో ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఎక్కడున్నా కూడా వాళ్ళు ఒక్క క్షణం కూడా మర్చిపోరు కృష్ణ. కృష్ణ సేవ నిత్యబద్ధ నిత్యబద్ధ అంటే ఇంకేం వివరం ఇస్తావా? నిత్యబద్ధ
అనాది కాలంగా
నిత్య అంటే అర్థమేమి? మరి నిత్యబద్ధ అంటే ఎప్పటికి బద్ధుడేనా? మరి మోక్షం కొరకు ప్రయత్నం చేసే అవసరం ఎక్కడొచ్చింది? నిత్యబద్ధ అంటే నిత్యము బద్ధుడే అని అర్థము. అనాది కాలం ఎప్పటి నుంచో వచ్చాడని నిత్యబద్ధ అంటారు. నిజంగా దాని వాస్తవమైన అర్థం తీసుకుంటే నిత్య అంటే నిత్య ఎప్పటికీ. ఇంకా హరికృష్ణ చేసే ఉపయోగం ఇక్కడే ఉంటావు కదా, వైకుంఠం వెళ్ళలేవు, గోలోకం వెళ్ళలేవు అని అలా కాదు. నిత్యబద్ధ నిత్యముక్త అంటే ఎప్పటి నుంచి ఉన్నాడో తెలియదు జీవుడు అని అనాది కాదు. నిత్య నిత్యముక్తులైన వారు నిరంతరం కృష్ణ భక్తి భావనలో ఉండి కృష్ణ పాదార విందాలకు దివ్యమైన ప్రేమయుత సేవను చేస్తారు. అది ఎప్పటికి మర్చిపోదు. స్ప్రే కొట్టలేదు కదా, కొట్టారు ఏంది ఇంత ఘోరంగా ఉన్నాయి దోమలు ఎలా కూర్చుంటారు? వారు శ్రీకృష్ణుని పార్షదులు. పార్షదులు అంటే అసోసియేట్స్ అంటే సహచరు. వారు దివ్యమైన సేవా సుఖాన్ని నిరంతరం అనుభవిస్తారు. హరే కృష్ణ. నిత్యముక్తుల లక్షణం చెప్తున్నారు ఇక్కడ. నిత్యముక్తులైన వారు నిరంతరం కృష్ణ భక్తి భావంలో ఉండి దివ్యమైన ప్రేమయుత సేవ చేస్తారు. వారు శ్రీకృష్ణుని పార్షదులు. దివ్యమైన సేవా సుఖాన్ని నిరంతరం అనుభవిస్తుంటారు. సేవా సుఖం ఎలా వస్తుంది అంటున్నారు? సుఖం ఇక్కడ సుఖం ఎలా వస్తుంది? సేవ చేస్తే సుఖం వస్తుంది. ఇక్కడ అంటే నిత్యముక్తుల లక్షణం ఎప్పుడు సేవలో నిమగ్నమై ఉంటారు. కృష్ణుడి కన్నా కూడా వాళ్ళకి ఎక్కువ ఏంటి, కృష్ణుడి సేవ ముఖ్యమన్నారు. అది గురించి నిన్న మన ప్రభుపాద ఒక లెక్చర్లో కృష్ణుడి కన్నా కృష్ణుడు కూడా కోరుకోరు వాళ్ళు, పని శుక్రవారం కదా పెట్టింది. కృష్ణుని కూడా కోరుకోరు, కృష్ణ సేవను కోరుకుంటారు భక్తులు. అందుగురించి మొట్టమొదటి ఎవరి దగ్గరికి వెళ్తారు? కృష్ణుడి దగ్గరికి వెళ్ళరు, గురువు దగ్గరికి వెళ్తారు. గురువు ఏం చెప్తారు? ఇది ఈ సేవ ఉంది, ఆ సేవ ఉంది అంటే అందుగురించి గురువు దగ్గరికి వెళ్తారు. కృష్ణుడి దగ్గరికి వెళ్తే ఇస్తాడో ఇవాడో సేవ. గురువు అయితే ఖచ్చితంగా సేవ ఇస్తారు మనకు. అందుగురించి వైష్ణవులను ఆశ్రయించాలి. సేవ, సేవా సుఖం అని లాక్డౌన్లో ఒకటి చూపించారు అది. అసలు జయపతాక మహారాజ్ ఏం చెప్పారు? డోంట్ ఎస్కేప్ సర్వీస్, సర్వీస్ ఈజ్ బ్లిస్ అని. సేవ మిస్ అవ్వద్దు, సేవ మహానందాన్ని ఇస్తుంది. ఎవరికి దొరుకుతుంది ఆ సేవ? ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, పెద్ద పెద్ద టాటా బిర్లా వాళ్ళకి ఎవరికి దొరకదు కృష్ణ సేవ. కానీ మనకు దొరికింది, దాన్ని వదిలిపెట్టకుండా ఉపయోగించుకోవాలి. నిత్య భక్తు, నిత్యముక్త భక్తులతో పాటుగా సర్వదా కృష్ణ సేవకు విముఖులై ఉండే బద్ధజీవులు ఉంటారు. విముఖులండి? ఏం విముఖులండి? విముఖత సంసిద్ధంగా లేకపోవడం. సుముఖత అంటే సిద్ధంగా ఉండడం. ఇక్కడ నిత్యబద్ధులు, నిత్యముక్తుల లక్షణం ఏంటి? సుముఖతన నిత్య నిత్యబద్ధులు విముఖత చూపిస్తారు. వారు ఈ భౌతిక జగత్తులో నిత్యబద్ధులై ఉండి వివిధ నారకీయ దేహాల వలన కలిగే దుఃఖాలను అనుభవిస్తూ ఉంటారు. నారకీయ దేహాలంటే నరకీయ దేహాల వలన దుఃఖాలు అనుభవిస్తుంటారు. నరకీయ దేహాలు దిగజారిపోయినటువంటి శరీరాలు బాధలు అనుభవిస్తుంటారు. ఇప్పుడు ఇప్పుడు మన శరీరం కూడా నరకీయమే. నరకం అంటే బాధ, బాధలు ఉన్నాయి లేదు ఇంట్లో. కానీ కృష్ణుడికి ఉపయోగిస్తే ఆ బాధ అనిపించదు, ఎందుకు సద్వినియోగం చేసినప్పుడు. మన కోసం అనుకున్నప్పుడు నరక బాధలు, నరకం అంటే ఇక్కడ బాధలు అని అర్థం. నువ్వు ఎంత శరీరాన్ని ఎంత ఎక్కువగా కృష్ణ సేవకు వాడుతావో అంత సంతోషంగా ఉంటావు. మనసును, మనస్సు, వాచ కర్మన నిజంగా ఋషికేనా, ఋషికేనా అంటే ఋషికేనా ఇంద్రియాల ద్వారా ఋషికేశ సేవనం, ఋషికేన ఋషికేశ సేవనం. అది కేవలం మానవ జన్మలో సాధ్యమవుతుంది. కొన్ని జంతువుల్లో కూడా భక్తులు సేవలో పెట్టే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎద్దులు ఉన్నాయి, ఎద్దుల్ని భగవంతుడు సేవకు ఉపయోగించినప్పుడు అవి కూడా వస్తాయి, వేరే జంతువులు ఏదంటే. ముఖ్యంగా మానవుడు సేవా సుఖం అంటే ఏందో బాగా త్వరగా అర్థం చేసుకోవచ్చు. సేవ అయితే చేయాలి, ఎక్కడో ఒక చోట. ఎక్కడ చేయాలి సేవ? ఎక్కడైనా చేయాలి, అక్కడైనా చేయాలి సేవ. కానీ వ్యత్యాసం ఎక్కడ ఉంది? అక్కడ చేస్తే ఏమొస్తుంది, ఇక్కడ చేస్తే ఏమొస్తుంది? ముందు శ్లోకంలో ఏం చెప్పారు? సేవ సుఖాన్ని. ఇక్కడ ఏం పదం ఆడారు? కృష్ణ భుంజే సేవా సుఖ. భుంజే భోజనం అంటే తెలుసు కదా, ఆస్వాదించడం, బాగుంది భోజనం అనుభవించడం. కృష్ణ సేవలో ఉన్న సుఖాన్ని ఆస్వాదిస్తుంటారు, ఆస్వాదిస్తుంటారు. కాబట్టి కృష్ణ సేవ కావాలి మాకని చైతన్య మహాప్రభు చెప్పింది కూడా. కృష్ణ నువ్వు కావాలి నాకని ఎక్కడ చెప్పలేదు? ఏం చెప్పారు? జన్మని 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 అంటే మళ్ళీ జన్మల్లో, మళ్ళీ జన్మలో, ఎన్ని జన్మలైనా పర్వాలేదు. ఏం కావాలి? హైతుకి ఎలాంటి సేవ? అది కూడా ఎలాంటి సేవ సుఖాన్ని ఇస్తుంది? అన్యాభిలాషిత శూన్యం. సెకండ్ నిత్యబద్ధ బద్ధుడు ఎందుకయ్యాడు జీవుడు? సేవ నీకెందుకు సేవ చేయాలి? నేను మనం కూడా చూడొచ్చు సేవ చేయడానికి అంత సంసిద్ధత లేనప్పుడు ఏమవుతారు? క్రమక్రమంగా దూరం అవుతారు. భక్తులు కొన్ని రోజులు కనిపిస్తారు, కొన్ని రోజులు కనుమరుగైపోతారు, కొంతమంది తత్కాలికంగా అదే కొంతకాలం బాగా జపం చేస్తూ శ్రద్ధగా కనిపిస్తారు, తర్వాత సేవలో బాగుంటారు. కొంచెం విముఖత కలిగిందని సేవ చేయడానికి ఇష్టం లేదనుకో క్రమంగా కనుమరుగైపోతుంది. ఈ నిత్యబద్ధుడి గురించి చెప్తున్నారు. కృష్ణ భక్తికి విరుద్ధుడైన కారణంగా బద్ధజీవుడు మాయ అనే పిశాచిచే శిక్షించబడతాడు. సేవ చేయను, నేను ఎందుకు సేవ చేయాలి అంటూనే ఎవరాధీనంలోకి వస్తా ఏం చేస్తుంది? జపట్ అంటే హఠాత్తుగా వెనక నుంచి వచ్చి, అసలు వెనక నుంచి వస్తున్నట్టు కూడా తెలియదు నీకు. నువ్వు అట్లా ఆలోచించే లోపలనే పట్టేసేసి ఉంటుంది, పట్టి ఇక్కడ పడేసి ఉంటుంది. కళ్ళు తెరిచి అసలు నేను ఎక్కడున్నాను, నువ్వు ఎందుకు వచ్చాను ఇక్కడ అని కూడా అర్థం చేసుకోలేము. అలా ఉంటుంది. అది వచ్చిన తర్వాత కూడా అర్థం కాదు, చాలా కష్టంగా ఉంటుంది. ఎవరైనా భక్తులు వచ్చి చెప్పినా కూడా కొన్నిసార్లు అర్థం చేసుకోలేము. ఏంది ఎలా ఉంటుంది అప్పుడంటే 70mm స్క్రీన్ మీద సినిమాలు గుర్తు అనుభవం ఉంది కదా అందరికీ. మొత్తం చిమ్మ చీకటి సినిమా హాలు, తలుపులు మొత్తం మూసేస్తారు, ఆ స్క్రీన్ ఒక్కటే కనిపిస్తుంటుంది. సినిమాలు అంతే కదా, స్క్రీన్ ఒక్కటే కనిపిస్తుంటుంది, ఆ స్క్రీన్ మీద నువ్వే కనిపిస్తుంటావు. నీకు మాయ ఎలా నిజంగా అట్లా నడుస్తుంటుంది. నువ్వు ఎంతన చెప్పు, ఇది ఇట్లా ఈ శ్లోకం ఇట్లుంది, ప్రభుపాద ఇట్లా చెప్పారు, ఇది ఇట్లా చెప్పారని ఎంత చీకటి వినపడనే వినపడదు. కేవలం అది ఒక్కటే కనిపిస్తుంది, అక్కడ హీరో నేనే, అక్కడ హీరోయిన్ నేనే, ఆ కారు నేనే నడుపుతున్నా, ఆ ఫైటింగ్ చేసేది నేనే, డిష్యం డిష్యం అని కొట్టేది నేనే, ఇంకా ఏమీ వినపడదు. నీ పక్కన కూర్చున్న వ్యక్తి కూడా కనపడ్డాడు సినిమాల్లో, నీకు నీ ముందర ఉన్న వ్యక్తి అసలు ఉన్నట్లు కూడా కనిపిస్తుంది. అసలు నీ శరీరం కూడా నీకు అసలు స్పృహ కూడా ఉండదు మొత్తం దాంట్లోనే. ఎక్కడున్నా నేనంటే స్క్రీన్ పైన ఉన్నా నేనని అలాంటి భావనలోకి వెళ్ళిపోతారు. అంత లాగేస్తుంది సడన్గా. ఎప్పుడూ బయటపడేది ఎప్పుడు తెలుసా? ఇంకా సమయం అయిపోతుంది అప్పుడు. అది కూడా భక్తుల కరుణ ఉంటే, భక్తుల కరుణ ఉంటూనే ఉంటుంది, మన మండితనం అన్నారు. 3 గంటలు అయిన తర్వాత సినిమా హాల్ బయటకు వస్తే అప్పుడు బెల్లు కొడతారు సినిమా అయిపోయిన తర్వాత తెలుసు కదా, బెల్లు కొట్టి తలుపులు తెరుస్తారు. అప్పుడు ఏంది ఇక్కడున్నా నేను, అంటే మా ఇల్లు ఎక్కడుంది? అక్కడుంది మా ఇల్లు, అక్కడికి వెళ్ళాలి. ఒకప్పుడు సేవ చేసుకుంటున్నాను, అక్కడ ఉంటే బాగుండింది, ఏంది ఇక్కడ వచ్చి పడ్డాను ఇక్కడ, అట్లా కనిపిస్తుంటుంది. అందుగురించి మనకు అనిపిస్తుంది ఏంది వాళ్ళకంతా తత్వం తెలుసు కదా అని అనిపిస్తుంటుంది. ఆత్మ భగవంతుడి అంశ సేవ చేస్తేనే సుఖంగా ఉంటారు, అన్నీ తెలుసు కదా, మరి ఎందుకు అలా అయ్యింది అంటే సినిమాల్లో కూర్చోన్నారు. చిమ్మ చీకటి నీ శరీరం కూడా నువ్వు చూడలేవు. నిజంగా మాయ అది కదా, మాయ హయ అంధకారం చీకటి. భౌతిక ప్రపంచమే చీకటి. మాయా అని పిశాచిచే శిక్షించబడతాడు. ఆ విధంగా అతడు దేహము మనస్సులచే కలిగే క్లేశాలు, ఇతర జీవుల శత్రుత్వ స్వభావం, దేవతలచే కలిగే ప్రకృతి వైపరీత్యాలనే త్రివిధ క్లేశాలను అనుభవిస్తాడు. త్రితాపాలు అంటారు కదా, త్రి అంటే ఆంగ్లమా సంస్కృతమా? ఆంగ్లంలో త్రి అంటే త్రీ. సంస్కృత భాష అన్ని భాషలకు మాతృభాష అని పిలుస్తారు. మాతృ మదరు పితృ ఫాదరు దగ్గర సంబంధాలన్నీ పితృ, భ్రాతృ బ్రదర్, మా ఏం చేస్తుందంటారు, ఎన్ని రకాల కష్టాలు పెడుతుంది, త్రితాపాలు, త్రితాప త్రితాప యంత్రం. దుర్గాదేవి ఏముంటుంది ఆమె చేతిలో, గొంతు మీద పెట్టి చూసారా మహిషాసుర మర్దిని, వాహనం ఏంటి ఆమెకు, సింహమా పులే, ఆ పులి ఎవరి మీద ఎక్కి ఉంటుంది, చూడలేదు అప్పుడు, అసురుడి మీద ఎక్కి ఉంటుంది. ఆమె చేతిలో ఏముంటుంది, ఆ త్రిశూలం ఎక్కడ పెట్టి ఉంటుంది, గొంతు మీద ఉంటుంది. ఇప్పుడు మొత్తానికి ఏడు, పులి నాలుగు కాళ్ళు పెట్టేసింది, అమ్మగారు మూడు పెట్టున్నారు, నాలుగు మూడు అందుకొచ్చి జైల్లో ఉన్నప్పుడు ఏడు కడ్డీలు అంటారు. అంతేగాని నిజంగా ఏడు కడ్డీలు ఉంటాయి ఆ జైలుకి. విన్నారు ఎప్పుడన్నా జైలు గురించి మాట్లాడేటప్పుడు ఏడు కడ్డీలు అంటారు, వినలేదా, ఎప్పుడు ప్రస్తావన రాలే అంటారు, ఏడు కడ్డీలు చూసి వచ్చావా అంటారు. అంటే అర్థమైంది బాగా తండ్రులు తినొచ్చావా పోలీసుల దగ్గర అని, ఏడు కడ్డీలు అండి. కానీ జైలుకి వెళ్ళి చూడు ఏడు కడ్డీలు అని ఏమి అట్లా ఏముండదు, బందీ చేస్తారు పెద్ద బొగ్గడు బందీ తలుపులు ఉంటాయి అట్లా. ఏడు కడ్డీలు అనేది దీని నుంచి వచ్చింది. ఒరిజినల్ ఐపీఎస్ ఆఫీసర్ ఎవరు, దుర్గా. వాహనంలో వచ్చేసిందండి, వాహనం వచ్చి ఎక్కుతుంది మీద, గొంత మీద కత్తి పెడుతుంది, అది త్రిశూలం. ఏంటి ఆ నాలుగు, హ్యాపీ బర్త్డే, హ్యాపీ డెత్ డే, హ్యాపీ ఓల్డ్ ఏజ్, తర్వాత హ్యాపీ డిసీజన్ కదా, ఈ నాలుగు. అదే హ్యాపీ చెప్పుకుంటారు కదా, బర్త్డేకి హ్యాపీ చెప్పుకుంటారు, డెత్ డేకి చెప్దామంటే ఆయన వినే స్థితిలో ఉండడు. ఒకవేళ చెప్పేవనుకో చాలా ఆనందంగా ఉంది చనిపోతున్నావు అని, ఏ లేచి మాత్రం శక్తి ఉన్నా కూడా లేచి నిన్ను చంపుతాడు ముందు. హ్యాపీ ఓల్డ్ ఏజ్ కూడా ఎవరు చెప్పరు, చెప్తారా హ్యాపీ ఓల్డ్ ఏజ్, హ్యాపీ మ్యారేజ్, పెళ్ళయిందంటే హ్యాపీ చెప్తారా, అది విషయస్ ఓల్డ్ ఏజ్ వచ్చింది ఎవరని చెప్తారా, కానీ భక్తులు చెప్తారు, భక్తులు గుర్తు చేస్తారు, అన్ని దాటేసావు, 60కి దగ్గర వచ్చావు, కానీ నీ సాధన చెప్పమే చేసుకుంటావు, ఎంత ఆనందమో నీ, కానీ భక్తులు చెప్పగలుగుతారు, బయట వాళ్ళు చెప్పలేరు, వాళ్ళకు బాధ ఎక్కువ అవుతుంది కాబట్టి వాళ్ళకు హ్యాపీ బర్త్డే ఒక్కటే హ్యాపీ అనుకుంటారు, కానీ అది కూడా కష్టం కలిగించేది. ఏం కష్టాలు ఉన్నాయి, ఏదైతే పని మొదలు పెడతావో ఆ పని నుంచి అన్ని కష్టాలు వచ్చేటి ఉంటే అది శుభమా అశుభమా, అర్థం కాలే. ఇప్పుడు ఏదైనా ఒక పని మొదలు పెట్టావు శుభప్రదం అని, ప్రశ్న విను, ఒక పని మొదలు ఒక ఆరంభమైంది కానీ దానివల్ల అన్ని కష్టాలే వచ్చేటువంటి పని అది, దాన్ని శుభం అంటారా, అంటారా ఎట్లా, అంటే భక్తుల గురించి కాదు సాధారణంగా అశుభం. ఇప్పుడు హ్యాపీ బర్త్డే అంటున్నావు, పుట్టిన తర్వాత ఎన్ని కష్టాలు ఉన్నాయి, అన్ని కష్టాలు, ఇది ఈ పలాని సుఖం ఉందని చెప్పు, పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఇది పలాని సుఖం ఒక్కటి చెప్పు, ఆ కొత్త గుడ్డలకి ఎంత కష్టపడాలి, తల్లిదండ్రులు తీపిస్తున్నారు, ఎందుకు తీపిస్తున్నారు, 10-12 వయసు వచ్చే వరకు, 12 తర్వాత ఇక యవ్వనం నూనెకు మీసాలు అన్నీ మొదలవుతాయి. అప్పుడు జీవితము స్వతంత్రత మొదలవుతుంది, అప్పుడు మొదలవుతుంది 4, 3, 7. అంతవరకే వాళ్ళు ఆడుతూ పాడుతూ ఎగురుతుంటాడు, అమ్మ నాన్న చూసుకుంటారు, అది యవ్వనం మొదలవుతుంది. అప్పుడు కామం బయటపడుతుంది, అప్పుడు చూడాలి ఎట్లా ఉంటుందో కథ. కామం హృద్రోగం, రోగం బయటపడుతుంది. బయటపడుతుందంటే ముందే ఉంది రోగం, కానీ శరీరానికి ఆ అంత సామర్థ్యం రాలేదు, ఎదగలేదు కాబట్టి బయటపడలేదు. చిన్నపిల్లవాళ్ళలో కామక్రోధవి లేవా? ఉన్నాయి. ఎలాగైతే నడిచే శక్తి ఉంది శిశువులో, అది ఇంకా బయటపడలేదు. అదేవిధంగా కామక్రోధ మోహాలు అన్నీ ఉన్నాయి, ఇంకా బయటపడలేదు. అంతే, ఎక్కడున్నాయి? చిన్నపిల్లలు చూడు ఇంత ఉంటారు, వాళ్ళ ఇంట్లో ఏదైనా వస్తువు తీసుకుని నాది అని గట్టిగా పట్టుకుంటారు, మాది మాది అని. చిన్నపిల్లడు ఉంది, కామం లేకుండా ఎట్లా పోయింది? అయితే కామం అంటే ఏంటి? ఇక్కడ కోరిక నాది మాది అనేది శరీరాన్ని బట్టి వ్యక్తం అవుతున్నాయి అంతే. కాబట్టి హ్యాపీ బర్త్డే అని చెప్పేది పరమ మూర్ఖత్వం. అది జన్మ తీసుకున్న తర్వాత ఎన్నెన్ని కష్టాలు, ఎన్నెన్ని కష్టాలు పోని ఆ పిల్లాడు సుఖంగా ఉన్నాడు అనుకోవచ్చు. ఆ పిల్లాడు జన్మ తీసుకున్నందుకు తల్లిదండ్రి సంతోషం అనుకుంటారు. ఆ పిల్లాడిని పెంచి పోషించాలి అన్నీ. ముందు ఒక్కడే ఉన్నాడు, ఒక్కడు పోయి ఇద్దరు అయ్యారు, ఇద్దరు వైపుడు ఒకరు. ఒక మనసే చాలా కష్టం, మనది సింగిల్గా మనసే చాలా కష్టం, చెప్పినట్టు వినదు. రెండో మనసుని తెచ్చిపెట్టుకోవాలి. సరే రెండు మనసులు అనుకుంటే మూడో మనసు వచ్చింది, మళ్ళీ మూడోది, నాలుగో మనసు. ఇక్కడ మనసు గురించి ఏముంది భాగవతంలో? మనసు అని వాహనం మీద ఊరేగుతుంటాడు మాయలో ఉన్న వ్యక్తి. 4 వాహనాలు 4 వైపులు వెళ్తుంటే ఒకటి ఇటు వెళ్తుంది, 4 ఉంటే ఇంట్లో ఓనర్ ఆయన మనస్సుతో ఆయనకే కష్టంగా ఉంటే ఇంకొక మనసు, ఇంకా 3 మనసులతో డీల్ చేయాలి ఆయన. ఎంత కష్టం చూడు. అందుకే పాత వాళ్ళు ఊరికలే చెప్పేది, ఇది సముద్రాన్నైనా ఈదొచ్చేమో కానీ సంసారాన్ని ఈదలేదు. అంటే సముద్రాన్ని ఈదడం సాధ్యం కాదు ఎవరికి. ఒకవేళ అది కూడా అవుతుందేమో, కానీ సంసారాన్ని మాత్రం నడవలేము. మరి నెల్లూరు నుంచా?
మూడు రోజులు
కానీ సంసారాన్ని ఇది మనం కష్టం అంటే మనసుతో వ్యవహరించేది ఎంత కష్టం చూడండి. 3 రకాల క్లేశాలు, దేహము మనస్సు ఒక రకం, 2వ రకం ఏది? ఇతర జీవుల వల్ల. నిన్నటి వరకు నీ మిత్రుడే ఉన్నట్లుండి బద్ధ శత్రువు అయిపోతాడు. అందరినీ చిన్నపిల్లలు, అన్నదమ్ములు, ఒకే తల్లి గర్భంలో నుంచి జన్మించారు వాళ్ళు, ఒకే తల్లి తినిపిస్తుంటుంది, ఒకే మంచంలో పడుకుంటారు. యవ్వనం వస్తేనే విడిపోతారు. అయిపోయింది కామం ఎంత, కామం ఎలా తయారు చేస్తుందో చూడు. కామం కోసం ఏం చేయాలైనా సపరేట్ అయిపోవాలి. తర్వాత శత్రువులు అవుతారు, ఇద్దరు అన్నదమ్ములు శత్రువులు అయిపోతారు. ఆయనకు అపార్ట్మెంట్ సపరేటు, అదేంది ఇది? ఒకప్పుడు ఒకే మంచంలో పడుకొని, ఒకే కంచంలో తిని, ఒకే తల్లి తిని, ఇప్పుడు నీకు నాకు పడదు, నీకు సపరేట్ ఉండు, నేను సపరేట్ ఉంటాను. దీనివల్ల ఇది కామం విడిపోతున్నారా లేదా? అదే ప్రేమ అంటే విడిపోతారా? విడిపోరు. ప్రేమ దగ్గర చేస్తుంది, కామం దూరం చేస్తుంది. ఇప్పుడు అంతా అదే కదా, నాకు 4 కొడుకులు పుట్టారు ఆనందం అనిపిస్తుంది. పుట్టి వాళ్ళు పెరిగి కొంచెం ఇవ్వను వస్తుంది, వాడి ప్లాన్ వాడు వేసుకుంటాడు, విడిపోతున్నారు. కానీ ఎవడు ఆలోచిస్తాడు ఇది అంత ఇంత తెలివితేటలు ఉన్న వాళ్ళు సూక్ష్మమైనటువంటి మెదడు ఉంటే ఆలోచించగలుగుతారు. తెలివితేటలు ఉండేది ఎవరికన్నా ఎవరికి లేవు. ప్రభుపాద వచ్చి మనకి ఇచ్చాడు అది, లేకుండా మనకు కూడా ఏం తెలుస్తుంది? మనకేమన్నా అనిపిస్తుందా ముందు? ఒకవేళ ప్రభుపాద బుక్ చదవలేదు అనుకో, ఇక్కడ ఉన్న మనందరం ఏ స్థితిలో ఉండేది ఇప్పటికి? విజయవాడలో అయిపోయిండేది కదా, ఇంటర్ అయిపోయిండేది. ఈ రకంగా బద్ధజీవుడు కామవాంఛకు దాసుడు అవుతాడు. అమితో కామేర దాస్, కృష్ణదాస్ కాదు నేను, కామదాస్, రామదాస్ కాదు కామదాస్. అది తీరినప్పుడు అతడు కోపానికి దాసుడు అవుతాడు. కోరికకు దాసుడు అవుతావు, కోరిక తీరినప్పుడు కోపం. చిన్నపిల్లలకు ఉంటుందా ఉండదా ఇది? కోపం వచ్చి ఏం చేసుకోలేరు, ఏం చేస్తారు? కింద పడి దొల్లుతారు, కాళ్ళు చేతులు గిల గిల కొట్టుకుంటూ వాళ్ళు ఆ విధంగా కోపం ప్రదర్శిస్తారు. అంటే నేను కొట్టలేకపోతున్నా, నేను కొట్ట అదే పిల్లాడు పెద్దాడైన తర్వాత కొడతాడు, కొట్టాడు ఏదైనా కోపం వస్తుంది కొడతాడు. అంటే నేను నిన్ను కొట్టే స్థితిలో లేను కాబట్టి నీకు ఏ విధంగా సరే నీకు నీకు టార్చర్ పెట్టాలి, నేను నిన్ను హింసించాలి, నేను కింద పడతాను చూడు, నేను తల కొట్టుకుంటాను చూడు కింద. కొంతమంది పిల్లలు కొట్టుకుంటారు తల, బండకేసి తలుపుకేసి బాదుకుంటారు. ఇప్పుడన్నా నీకు నీకు మీకు గమనించలేదు ఎప్పుడు? ఎక్కడ చేశారు? నిజం వాళ్ళు ఏం చేయలేదు అని చెప్పేసి అంత కసి ఉంటుంది వాళ్ళకి. ఏమి కోరిక తీరినప్పుడు ఏమొస్తుందంట? కోపానికి దాసుడు అవుతాడంట. కోపానికి దాసుడై మాయచే ఇక్కడేముంది తన్నులు తింటూ ఉంటాడు అని. పోలీస్ స్టేషన్లో కోపం వ్యక్తం చేసేవానికి ఏమవుతుంది? మనకు జరిగేది అది. ఇక్కడ మాయచే తన్నులు తింటుంటాడు. ఏంటి తన్నులు తినడం అంటే మాయ చేతిలో ఆకలి, దప్పిక, చింత, మోహానికి గురి కావడం, వృద్ధాప్యం, మరణ భయం, ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒకటి ఏదో ఒకటి పడుతూనే ఉంటుంది. దీన్ని కొరడా దెబ్బలని పోల్చారు. కొరడా ఆకలి తీర్చుకునేసరికి ఇంకొకటి సమస్య వస్తుంది, దాన్ని తీర్చుకునేసరికి ఇంకొక సమస్య. నిజంగా ఆలోచించాను ఒకసారి, నిజంగా సాయంత్రం అనిపించింది. చూస్తే అక్కడ ఉదయం నుంచి నిద్రలేసినప్పటి నుంచి కష్టపడి సాయంకాలం కొంచెం ఏదో నాలుక మీద వేసుకుంటారు, ఏదో మసాలా లాంటిది, అది టీనా కాఫీనా తాగుతూ ఒక అర్ధ గంట గంట సేపు మాట్లాడుకుంటారు కూర్చొని. అంతే మళ్ళీ మొదలవుతుంది, మళ్ళీ పని పని పని. ఎక్కడ నిజంగా నిజంగా సుఖపడతాయి? ఎక్కడ సుఖపడుతున్నారు? 24 గంటల్లో ఎక్కడ నిద్రపోవడము తినడం, నిద్రపోవడం తినడం, దీనికోసం తప్పితే ఇంక వేరే పని అయినా కలిగారిని చెప్పు, నాకు ఆ పని ఉంది, ఈ పని ఉంది, ఏ పని ఉంది? నీకు తినడం, నిద్రపోవడం, ఖమ్మం అనుభవించడం, ఇంకేం పని ఉంది నీకు? అందరికీ ఇవే పనులే, ఇంక వేరే పని ఏం లేదు. దానికోసం ఎంత శ్రమ పడతాడు, ఎంత. నిజంగా మనం భక్తిలోకి రాకుంటే మన పరిస్థితి ఎలా ఉండేది అని సాపాడు సాపాడు అన్నారు. ఇట్లా అన్నది అన్నం ఎవరు పెడతారు? హరే కృష్ణ అంటే అన్నం పెడతాడు కృష్ణుడు. అడగలే నిజంగా ప్రభుపాదు లేకుండా ఉంటే ఏంది మన జీవితం? నాకు అనిపిస్తుంది నా జీవితం ఏమైంది ఏంటి? నాతో పాటు చదివిన వాళ్ళు ఉన్నారు, అప్పుడప్పుడు ఫోన్ చేస్తారు, మాట్లాడుతుంటారు కదా. అక్కడికి వచ్చిన నువ్వు వచ్చినావు జనవరికి రాలేదు, పోయిన జనవరిలో, ఈ జనవరి కాదు అంతమంది. అది జనవరి 12న గోకుల దాంట్లో పెట్టారు, గోసుల ఓల్డ్ స్టూడెంట్స్ అంతా వచ్చారు. నాతో పాటు చదివిన వాళ్ళందరూ వచ్చినారు. అప్పుడప్పుడు ఫోన్ చేస్తారు, ఆ సమస్య ఈ సమస్య ఆ సమస్య ఈ సమస్య. ఒకప్పుడు వాళ్ళే ఎందుకు వెళ్తున్నావు నువ్వు, నీకు ఏమైనా సమస్య, ఆర్థిక సమస్య, ఉద్యోగ సమస్య, నీకు నేను తీరుస్తాను, నేను సహాయం చేస్తాను, నీకు ఉండు అది ఇది అని చెప్పిన వాళ్ళు ఈరోజు బాగా మంచి పని చేసే ఉండు అంట. ఉద్యోగం ఉంది, ధనం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఏం మంచి పని చేసావంటే ఏందో మాకే అర్థం కావట్లేదు, ఎందుకు బతుకుతున్నామో ఏందో అర్థం కావట్లేదు. ఇంతమంది చెప్పాను కదా అమెరికాలో, అమెరికాలో ఉన్నాడు ఒక అతను కోయిలకుంట్లోనే. అప్పుడు 2 మాలలు జపం చేసేవాడు నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు, మొట్టమొదటి పరిచయం అయినప్పుడు. ఇప్పుడు 1 మాల కూడా చేయడం కష్టంగా ఉంది. అమెరికాలో గ్రీన్ కార్డు వచ్చింది, అమెరికా పౌరసత్వం వచ్చింది, పౌరసత్వం వచ్చిన తర్వాత 1 మాల చేసేది కూడా పోయింది. అని చిన్న పాప కుటుంబం భార్యతో కలిసి పాపతో కలిసి ముచ్చట అచ్చడం అంటే కూర్చొని మాట్లాడేదాన్ని కూడా లేదు, కారులో వెళ్ళేటప్పుడే తినాలంట ఆయన. ఇది అమెరికా పౌరసత్వం వచ్చింది, సుఖపడాలి కదా. లేదు, టిఫిన్ కారులో వెళ్తే తినాలి, అది సుఖమైనవి. చెప్తున్నాడు ఇంటికి వచ్చేసరికి చిన్న పాప నిద్రపోతూ ఉంటుంది, నేను వెళ్ళేటప్పటికి కూడా నిద్రపోతూ ఉంటుంది. ఎప్పుడైనా వారంలో ఒకరోజు ఎప్పుడైనా చూస్తే కలిసి కొంచెం సేపు కొన్ని అదంటే సాఫ్ట్వేర్ కాబట్టి కొన్ని ఎలా ఉంటాయి అసలు ఆ పిల్లవాడికి నాన్నమ్మ నాన్న అని కూడా తెలియదు. అలాంటి సంఘటనలు కూడా కొన్ని ఉన్నాయి. ఎప్పుడు రాత్రి వస్తాడు పడుకుని ఆ పిల్లవాడు నిద్రపోయి ఉంటాడు, ఆ పిల్లవాడు నిద్ర లేచే లోపల పనికి వెళ్ళిపోయింటాడు. ఎప్పుడు చూస్తే ఎవరు వాళ్ళ అమ్మని అడుగుతాడు, ఎవరు ఇతను మన ఇంట్లోకి వస్తున్నాడే అని. మీ నాన్న తెలీదా అని, నాన్న ఏంది నాన్న అంటే జరుగుతాయి సంఘటన. నిజంగా జీవితం ఎంత మోహంలో, బ్రహ్మాండంలో తిరుగుతూ తిరుగుతూ దైవవశాత్తు అతడు భక్తుడని వైద్యుని సాంగత్యాన్ని పొందుతాడు. ఎవరు? మాయ చేత తన్నులు తింటూ 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 ఉన్న వ్యక్తి భక్తుడని వైద్యుడి సాంగత్యాన్ని పొందితే ఆయన ఉపదేశాలు మంత్రాలు మాయా పిశాచిని పారిపోయేటట్లు చేస్తాయి. ఆ విధంగా బద్ధజీవుడు కృష్ణ భక్తిని పొందుతాడు, ఆ రకంగా అతడు భగవంతునికి దగ్గర అవుతాడు. నిత్య బౌద్ధుడు ఏమవుతాడు? ఇప్పుడు క్రమక్రమంగా నిత్యముక్తకు దారి తెలుసుకుంటాడు. ఇక నిత్యముక్త అంటే ఒకటి, నిత్యముక్త అంటే ఏం చెప్పే ముందు వాళ్ళు ఎప్పుడూ మాయత సంపర్కంలోకి రారు. అయితే మాయ సంపర్కంలోకి వచ్చిన వ్యక్తి మళ్ళీ బయటపడాలి, ప్రయత్నం చేస్తున్నాడు. ఎలా బయటపడతాడని చెప్తున్నారు ఇక్కడ? భక్తులని వైద్యుల సాంగత్యంలోకి వచ్చినప్పుడు వైద్యుడు ఏం చేస్తాడు? నీకు ఔషధాలు మందు రాసిస్తాడు, ఈ టానిక్ తాగాలి, ఈ మెడిసిన్ తినాలి, ఇలా ఆహారం తినాలి అని. ఇక్కడ భక్తుల్ని వైద్యులతో పోల్చారు. అది మనకు భవరోగం ఉంది, భవరోగం ఏంటి? మాయ చేత తన్నులు తినడం చాలా ఇష్టంగా ఉంటుందన్నమాట. అయితే మనకు చెప్తాను ఈ రోగం ఉంది నాయన, ఉపదేశాలు చేయడము, మంత్రాలు ఇలాంటి తిను, ఈ ఆహారం తిను, మాయా పిశాచిని పారిపోయేట ఎట్లా చేస్తాయి? ఆ విధంగా బద్ధజీవుడు కృష్ణ భక్తిని పొంది ఏమవుతుంది? కృష్ణ భక్తిని పొందావంటే ద్వారం ఆహు విముక్తి, నువ్వు ఇక నిత్యముక్తుడు అయ్యే స్థితికి ఆరంభం. ఇక్కడ ఒకటి చూడొచ్చు, ఇప్పుడు నిత్యముక్త అంటే ఎప్పటికీ కృష్ణుని మర్చిపోరు ఒక క్షణం కూడా, వాళ్ళు నిత్యముక్త. ఇప్పుడు నువ్వు చక్కగా సాధన చేసి క్రమక్రమంగా భక్తిలో ఎదిగావు, ఎదిగిన తర్వాత నువ్వు గోలోకం వెళ్ళిపోయావు, వైకుంఠం వెళ్ళిపోయావు. నువ్వు నిత్యముక్తనా కాదా? చెప్పు చెప్పు. సాధన సిద్ధ,
స్పెషల్
కృపాసిద్ధ, సాధన సిద్ధి, కృపాసిద్ధి, నిత్యసిద్ధ. సరే, నిత్యసిద్ధులు అక్కడ ఎప్పుడు భగవంతుడితోనే ఉంటారు, మర్చిపోరు. కృపాసిద్ధులు ఎక్కడికి వెళ్తారు? సాధన సిద్ధులు వెళ్ళిన తర్వాత ఏమవుతుంది? అంతే, వాళ్ళతో కలిసిపోతారు. వాళ్ళతో కలిసిపోయిన తర్వాత ఇంకా తేడా లేదు. అప్పటికి భయం పడిపోయింటుంది వాళ్ళకి, వద్దు భౌతిక ప్రపంచం అంటేనే చాలా డేంజర్ అది. దాని వైపు ఇంకా కృష్ణ సేవలో బాగా నిమగ్నం అయిపోతారు. కాబట్టి ఇస్కాన్ సంపర్కంలోకి వస్తే నువ్వేమవుతున్నట్టు? నిత్యముక్తుడు అయిపోతున్నావు. నిత్యముక్త అయిపోయినట్లే, కొంచెం సమయం పడుతుంది దానికి. తుకారం మహారాజు ఇచ్చిన ఉదాహరణ, ప్రభుపాత కూడా అది ఇచ్చాడు. మామిడి చెట్టుకు అంటి పెట్టుకొని ఉంటే పండు, అది కాయ ఒకరోజు పండు అయిపోతుంది. కాబట్టి అది మామిడి చెట్టుకు అంటి పెట్టుకొని ఉన్నంత వరకు ఆ పిందె కానీ ఆ కాయ కానీ దాన్ని మామిడి పండు అని పిలవచ్చు. పిలవచ్చా? అంటే పండు అయిపోతుంది ఒకరోజు. అట్లే ప్రభుపాత చెప్పింది, ఇస్కాన్లో ఉన్న వాళ్ళందరూ శుద్ధ భక్తులే అని. నిన్న వచ్చాడు ఆయన కూడానా? ఇప్పుడే చేరాడు ఇస్కాన్లోనే. నేను సేవ చేస్తాను, ఆయన కూడా శుద్ధ భక్తుడే. అయితే ఆ నియమాలకు కట్టుబడి, ఆచరణకు కట్టుబడి ఎవరైతే ఉంటారో. మామిడి చూశారు, మామిడి మామిడి చెట్టు చూశారు కదా అందరు, ఎంత పూత వస్తుంది? ఎంత పూత వస్తుందో, కానీ తర్వాత గాలి రావడం, పక్షులు రావడం, గాలి వాన దీన్ని చాలా పూత రాలిపోతుంది. ఎంత? దాదాపు 70% రాలిపోదు, 90% రాలిపోతుంది, 50% రాలిపోతుంది. పూలు నేను అనేది పూత, పూత ఒక్కటే ఎంత రాలిపోతుంది?
పూలు ఒకటి 20% రాలిపోతుంది, పిందెలైనా ఒక 20% రాలిపోతాయి. కొంచెం పక్వానికి వచ్చాక ఒక 10% రాలిపోతాయి, మిగిలిన 50%.
ఆ మిగిలినవి ఏవైతే అంటి పెట్టుకొని ఉన్నాయో అవి
పండ్లు
మధుర ఫలం అవుతాయి.
దాంట్లో మధ్యలోకి వస్తారు కదా, ఏం అంటేనే పెడతారా? ముందుగానే మాకు పెట్టి ఏదో కాటరాకు కొన్ని ఉండేది, కొన్ని మాత్రం మిగులుతాయి.
అంటే మనం అంటి పెట్టుకొని ఉండాలి, గాలి వస్తుంది. అంటే మాయా పరీక్షలు చాలా వస్తాయి, మాయా పరీక్ష, కలి పరీక్ష, ఏదన్నా పరీక్షలు రాకుంటే ఎలా ఎదుగుతారు? పరీక్షలు ఉన్న తర్వాతనే కదా నువ్వు ఎదిగేది. అన్నిటికీ తట్టుకునేది కాబట్టి అది పండు చాలా మధురంగా ఉంటుంది. చెట్టులో మాగిన మామిడి పళ్ళు తిన్నారు ఎప్పుడన్నా? చెట్టులో అప్పటికప్పుడు రాలి పడింది తీసుకోండి. చాలా తీయగా ఉంటుంది, చాలా మధురంగా ఉంటుంది. అయితే అంత అంత తీయదైన ఎలా వచ్చింది అది? అన్నిటికీ ఓర్చుకొని ఉంది అది, ఎండ వాన గాలి అన్నిటికీ ఓర్చుకొని ఉంది అది. అదేమి అదేమి సే అది పూత వచ్చినప్పటి నుంచి చాలా సురక్షితంగా ఉంది, ఏమీ దాని కష్టాలు రాలేదు, అలాంటిదేం లేదు. దాని కష్టాలు వచ్చాయి, కానీ ఆ కష్టాలు బాగా తట్టుకొని ఓర్చుకొని ఉండడం వల్ల కృష్ణుడి ప్లేట్లోకి వెళ్ళిపోతుంది అది. దాంతోపాటు ఉన్నవి చాలా పడిపోయాయి కదా కింద, తొక్కారు కొన్ని, కొరిగి భక్తులు దాన్ని పక్కన పడేశారు, రాళ్ళతో కొట్టి కొన్ని పడిపోయాయి. మన పరిస్థితి అంతే, చాలా వస్తూనే ఉంటాయి పరీక్షలు, అంటే ఎవరు తట్టుకోగలరు? గాలివాన వస్తుంది, ఎవరు తట్టుకోగలరు? ఎవరు తట్టుకోగలరు? గురు సూచనలు, కృష్ణుడు పక్కన పెట్టు, కృష్ణుడు అనే అర్హత లేదు.
శ్లోకంలో వచ్చిందన్నమాట, ఉంది కదా నాకు ఉంది. ఎప్పుడైతే గురు నిర్దేశంలో ఉంటావో, మనం చర్చించాం కదా రెండు పాయింట్ల గురించి, గురువు నిర్దేశం, గురువు చెప్పిందే విని, గురువు చెప్పిందే చేస్తే ఏముండదు అసలు.
కృష్ణుడు అక్కడే ఉంటాడు, కృష్ణుడు 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 అని అదే పక్కన పెట్టాలి. అది మొట్టమొదట అని కాదు, వాస్తవంగా అంతే గురుముఖ పద్మ అంతే. అదే నీ కృష్ణుడు ఎవరంటే ఇదే నా కృష్ణుడు. ఎందుకు విగ్రహారాధన చేస్తున్నావు? కృష్ణుడు ఉన్నాడని శ్రీ విగ్రహారాధన. యుక్తస్య భక్తాంశ నియంజతో, యుక్తస్య భక్తాంశ నియం, భక్తాంశ భక్తులు నువ్వు విగ్రహారాధన చేయబో అని చెప్పారు, అందుకు చేస్తున్నావు. అలాగంటే మనకేం అర్హత ఉంది కృష్ణుడి దగ్గరికి వెళ్ళేదానికి? కృష్ణుడు తీసుకోడు కూడా మనం వెళ్తే ఎందుకు తీసుకోవాలి? ఎంత పవిత్రత ఉందని మనలో బా, నువ్వు వచ్చి నాకు నైవేద్యం పెడుతున్నావా బా, అందు గురించి గురు పరంపరను పెట్టుకునేది, వాళ్ళు నివేదన చేస్తారు. కాబట్టి ఏ సేవ కూడా మనం చేసేది కృష్ణుడు కోసం కాదు. గురు సంతృప్తి చెందితే అది కృష్ణుడి వరకు వెళ్తుంది, లేదంటే మనకు సేవ చేసిన సంతృప్తి కలగదు. మనం అంటే సేవ చేశాను అని, సేవ చేస్తే చాలా ఆనందం ఉండాలి. ముందు వచ్చింది కదా సేవా సుఖం అనుభవిస్తుంటారంట. సేవ చేస్తే ఎందుకు కష్టాల్లో ఉన్నావు అంటే, మనసు ఎందుకు కలతగా ఉంది అంటే, సేవ చేయలేదు నువ్వు. లేదు ఇంతవరకు కష్టపడి వచ్చావు, సేవలు చేసావా లేదా? లేదు ఇంతవరకు చూడు ఎంత చెమట పట్టింది, అంత చేసి అక్కడ కిచెన్లో చేసావు, పుస్తక విధాలు చేసి, మరి ఎందుకు ఇంత విసుగు, ఇంత మనసు కష్టం ఉన్నది? సేవాభావం లేదు. సేవాభావం ముఖ్యం. మనం భక్తిలో ఎదుగుతున్నామా లేదా అనేది అది ఒక్కటే గుడ్డి కూడదంట. నేను సేవకుడిని అనేటువంటి భావం పెరుగుతూ ఉంటే నువ్వు సేవ చేస్తున్నావు అని అర్థం. కారణం అంటే ఎక్కడో లోపం ఉంది, నువ్వు అనుసరించడంలో లోపం ఉంది. ఎక్కడ మందు చాలా శక్తివంతమైన మందు, వైద్యుడు శక్తివంతమైన వైద్యుడు అయినప్పుడు ఆయన సలహాలు తీసుకోవడంలో పాటించడంలో ఎక్కడ లోపం ఉంటేనే ఇది జరుగుతుంది, కోలుకోకపోవడం. ఇది నిరూపించబడిన మందు ఏది? భక్తి యోగ పద్ధతి నిరూపించబడిన మందు. ఎప్పటి నుంచి? అనాది కాలంగా నిరూపితమైంది. వైద్యులు చాలా నిపుణులు, మరి ఎక్కడొచ్చింది చిక్కు? నాలో ఉంది. ఔషధము నిరూపించబడింది, విధానం నిరూపించబడిందే, వైద్యులు మంచి నైపుణ్యం గల వైద్యులు, నాలో లోపం ఉంది, నేను తీసుకోవడంలో లోపం ఉంది, కాబట్టి ఆనందం ఉండలేకపోతున్నాను. మరి దాన్ని ఎలా అధిగమిస్తారు, ఎలా తెలుస్తుంది లోపం ఉందని?
అప్పుడప్పుడు మందలేసి అంటారు కదా, తెలుసుకోవాలి
భక్తుల మధ్యలో ఉంటే బయటపడుతుంది. ఓ నువ్వు పలాను పొరపాటు చేస్తున్నావు, పలాను పొరపాటు, ఇది భక్తుల సాంగత్యం విలువ అన్నమాట. నేను ఒక్కడిని చేసుకుంటాను చెప్పము, ఒక్కడిని భాగవతం చదువుకుంటాను, ఒక్కడిని నైవేద్యం పెట్టుకొని తింటాను, సేవాభావం పెంపొందదు నీకు. సేవాభావం అంటేనే ఫలం చాలు. నీ చుట్టుపక్కల భక్తులు ఉన్నారు, వాళ్ళు హెచ్చరిస్తుంటారు, అయ్యో ఈ పొరపాటు చేస్తున్నావు, ఇది చూడండి, వాళ్ళు చెప్పినప్పుడు తలంచాలి. వంచినప్పుడు కృష్ణుడు తలంచినట్టు అది. అందుకే కృష్ణుడు ఏం పెట్టాడు సిస్టమ్, ముందు గురువుకు తలంచి వెళ్ళిన మొట్టమొదట ఒకరికి తలంచాలి, ఒక్కరికి కనీసం ఒక్కరికి తలంచాలి ముందు మొదలు కావాలండి. తర్వాత ఏమవుతుంది రాను రాను ఇతర వైష్ణవులందరూ నా గురువులే అనే భావన కలుగుతుంది నీకు, అప్పుడు ఇతరులకు కూడా తలంచుతావు. ఆరంభమైతే ఒకరితో, ఇది ఎలాగంటే ఇప్పుడు అమ్మాయి వివాహం అయిన తర్వాత భర్తతో సంబంధం ఏర్పడుతుంది, భర్తతో ఏ క్షణం తాళ్ళు కట్టించుకుంటుంది, ఆ క్షణంలో మిగతా వాళ్ళందరితో సంబంధం ఏర్పడినట్టే. కానీ అంత సన్నిహిత సంబంధం ఉండదు వెంటనే మిగతా వాళ్ళతో, భర్తతోనే ఉంటుంది క్రమక్రమంగా. ఓ నా భర్త యొక్క నాన్న, నా భర్త యొక్క అమ్మ, నా భర్త యొక్క చెల్లెలు, ఇంకా వాళ్ళతో కూడా సంబంధాలు, భర్తను ఎంత గౌరవిస్తుందో వాళ్ళని కూడా అంత గౌరవించడం మొదలు పెడుతుంది. ఇప్పుడు కాదనుకో, ఇప్పుడు అర్థం కాదు. ఈ ఉదాహరణ చెప్తే పెళ్లి కాకముందే ఉద్యోగం వచ్చినప్పుడే సపరేట్ అకౌంట్ వేసుకొని ఉంటాడు అమ్మ నాయనకు చెప్పకుండా డబ్బులు వేసుకొని, నిశ్చితార్థం అంటే అప్పటికి అపార్ట్మెంట్ తీసేసి ఉంటాడు సపరేట్. అపార్ట్మెంట్ అంటే తెలుసా? తెలుసా అపార్ట్మెంట్ అంటే? అపార్ట్ అంటే పక్కన పెట్టడం అని అర్థం. పక్కన పెట్టేదానికి గోడ కడుతుందని అపార్ట్మెంట్ అంటారు. అమ్మ నాన్నను పక్కన పెట్టేస్తారు అప్పుడే. అపార్ట్మెంట్ తీసుకోవడం అంటే అది. మన చెప్తారు మా వాడు అపార్ట్మెంట్ తీసుకున్నాడు, తీసుకున్నాడు కాబట్టి మీరు ఇక్కడ ఉన్నారు, ఆయన అక్కడ ఉన్నారు. నిజంగానే అపార్ట్మెంట్ అది అపార్ట్. ఇక్కడ ఈ శ్లోకం ఇచ్చారు చూడండి, కామాదీనాం కథినా కథితో భక్తిరసామృతంలో ఇది. కామాదీనాం కథినా కథిత దేవా, కామవాంఛల అవాంఛిత ఆదేశాలకు హద్దు లేదు. ఇక్కడ చూడండి, కామ కోరికల అవాంఛిత ఆదేశాలకు హద్దే లేదు. అవాంఛలను నేను ఎంతగానో సేవించినప్పటికీ అవి నాపై ఎటువంటి కరుణ చెప్పలేదు. నాలుగోకి తినిపించావు 99 సంవత్సరాల వయసు వచ్చింది, అప్పుడన్నా చెప్తుందా ఇన్ని సంవత్సరాలు తినిపించావుక నేను నిన్ను అడగనులేని చనిపోయేటప్పుడు అడుగుతుంది కాబట్టి తినాలనేది. అరగకపోయినా డిమాండ్ చేసేది ఎవరు అక్కడ? నాలుగు డిమాండ్ చేస్తే అరే కృష్ణ ఎవరు మీరు? నేను నా కామ కోరికలకు సేవ చేశాను, వాటిని సేవించడానికి నేను సిగ్గుపడలేదు, ఏమడిగితే అది తీపించాను, ఏం తినిపించామంటే అంతే తినిపించాను, ఏది చూపించమంటే అది చూపించాను, అన్నీ చేశాను, ఏది వినిపించమంటే అది వినిపించాను, వాటిని విడిచిపెట్టాలని కూడా నేను అనుకోలేదు. అయినా హే ప్రభు, హే యదుపతి, ఇటీవలనే నా బుద్ధి వికసించింది, ఇటీవలనే వికసించింది, ఇప్పుడు నేను వాటిని విడిచిపెడుతున్నాను. దివ్యమైన బుద్ధి కారణంగా నేను ఇప్పుడు ఆ కోరికల అవాంఛిత ఆదేశాలను తోసిపుచ్చుతూ నీ అభయచరణాల చింత ఆశ్రయానికి వచ్చాను. దయచేసి నన్ను నీ సేవలో నియుక్తిని చేసి కాపాడు. ఆ ఇంద్రియాలు దాడి చేస్తున్నాయి, నేను దాడి చేస్తున్నట్టు కూడా తెలియదు నాకు, నేను వాటికి సేవ చేస్తున్నాను. ఈరోజు సంతృప్తి చెందుతారు, ఈరోజు సంతృప్తి, ఈరోజు సంతృప్తి అని, ఏ రోజు సంతృప్తి లేదని. సాధారణంగా ఏమంటారు, వృద్ధాప్యం వచ్చిన తర్వాత అని అనుకుంటారు, కానీ శరీరం సహకరించక అంతే వాళ్ళు. అది చెప్పేది కదా, బీర్బల్ అక్బర్ ఒక వృద్ధుడు చనిపోతుంటే మీ కూతుర్ని తోడుకోండా అంటే చావు చావు దగ్గరకు వచ్చిన తుది శ్వాస ఎవరిని చూస్తున్నాడు అతను చూస్తున్నాడు అంటే అర్థం ఏంటి, ఇంద్రియ కోరిక బలంగా ఉంది కానీ ఇంద్రియాలు పని చేయటం లేదు. దివ్యమైన బుద్ధి కారణంగా నేను ఇప్పుడు ఆ కోరికల అవాంఛిత ఆదేశాలను తోసిపుచ్చుతూ, ఇక్కడ చూడవచ్చు అవాంఛిత ఆదేశాలు అంటున్నారు. అంటే అర్థం ఏంటి, వాంఛిత ఆదేశాలు కూడా కొన్ని ఉన్నాయి, ఉంటేనే కదా పదం వాడతారు. కాబట్టి శరీరం ఉన్నంత వరకు దానికి కనీస ఇంద్రియ అవసరాలు అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అది ఇక్కడ వాంఛిత నాలుక ఉంది, దానికి భగవత్ ప్రసాదం ఆహారం అయితే ఇవ్వాలి. భగవత్ ప్రసాదం ఎంత అవసరమో అంత ఇవ్వాలి. చెవులు ఉన్నాయి వినాలి. ఇది వాంఛిత ఆదేశాలు అవాంఛిత ఆదేశాలు. నన్ను నీ సేవలో నియుక్తిని చేసి కాపాడవలసింది. ఇక్కడే నీ ఇటీవలనే నా బుద్ధి వికసించిందని, ఇంతవరకు నాకు బుద్ధి లేదు. మన బుద్ధి ఏమైపోయింది ఇప్పుడు, బాగా పాడైపోయింది బుద్ధి. మన బుద్ధి ఎక్కడుంది ఇప్పుడు, ఏ బుద్ధి, ఏది అనుసరించాలి మనం, ఏది అనుసరిస్తే మన బుద్ధి అంటారు ఇప్పుడు. శాస్త్రాలే మన బుద్ధి. ఇప్పుడు ఇప్పుడు మధ్యాహ్నం చర్చించాం కదా, బుద్ధి విచక్షణ, ఇది చేయి ఈ ఇంద్రియాలకు, ఇంద్రియ తృప్తి కోసం ఇది బాగుంటుంది ఇది బాగుంటుంది. ఇప్పుడు శాస్త్రాలు ఏం చెప్తున్నాయి, అవునవును ఇంద్రియ తృప్తి కోసమే, కానీ కృష్ణ ఇంద్రియ తృప్తి కోసము నీ బుద్ధిని ఉపయోగించు. ఆ కృష్ణుడికి ఈరోజు స్వీట్ రైస్ చేయాలి, బాగా వేసి సింధూర అదే సాఫరాన్ వేసి చేయాలి, అది చేయాలి. పసులాజు పండుగ వస్తుంది జన్మాష్టమి, కృష్ణుడికి ఈ డ్రెస్ వేయాలి అది వేయాలి, విచక్షణ కాదా అది, కానీ కృష్ణ ఇంద్రియ తృప్తి కోసం చేసే విచక్షణ. అంటే నా బుద్ధి వికసించింది అంటే ఇప్పుడు కృష్ణుడు, కృష్ణ నీ కోసం చేయాలని వచ్చాను, నా బుద్ధి వికసించింది. ఇస్కాన్లో చేరితే బుద్ధి లేదు, బుద్ధి లేదు తెలివి లేదు ఇస్కాన్లో చేరాడు అంటాడు. ఇప్పుడు తెలివర్స్ వాళ్ళు చెప్పేది ఇక్కడ ఈ శ్లోకంలో ఏముంది, బుద్ధి ఇప్పుడే నాది వికసించింది, ఇప్పుడే మొదలైంది కాబట్టి ఇస్కాన్లో చేరాను నేను. హరే కృష్ణ 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 హరే హరే. శ్రీ చైతన్య చరితామృతం కీ, రూపాది కీ, శ్రీ నితాయ గౌర సుందర్ కీ.